We've been studying through the Bible.
మనం బైబిల్ను అధ్యయనం చేస్తున్నాం.
We have now come to the book of Malachi, the last book of the Old Testament.
పాత నిబంధనలో చివరి పుస్తకమైన మలాకీ గ్రంథం దగ్గరకు మనం వచ్చాం.
And this book deals with the subject of form without power.
లోపల శక్తి లేకుండా కేవలం పైరూపమునే కలిగి ఉండటం గురించి ఈ పుస్తకంలో వివరించబడింది.
You know, it speaks in the last days of people having a form of godliness, 2 Timothy 3, without the power thereof.
2 తిమోతి 3లో చెప్పబడినట్లుగా చివరి దినముల్లో ప్రజలు పైకి భక్తి గల వారి వలె ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించరు అని వ్రాయబడింది.
Well, these were the last days of the Jewish era.
యూద శకమునకు ఇవే చివరి రోజులు.
And conditions in Malachi's time were very similar to what we see today in the last days of the church.
మలాకి గ్రంథంలో ఉన్న పరిస్థితులు ఇస్రాయేలులకు ఏ విధంగా అంత్యదినములుగా ఉన్నాయో ఈనాడు మనము కూడా సంగమునకు అంత్యదినములైన కాలంలో ఉన్నాం.
అండ్ ఐ బిలీవ్ దేర్ ఇస్ అ లాట్ వి కెన్ లెర్న్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ మలాకీ ఫర్ అవర్ టైమ్.
ఈనాడు మనకు అవసరమైన అనేక విషయములను మలాకి గ్రంథం నుండి మనం నేర్చుకోవచ్చు.
హి వాస్ ద లాస్ట్ ప్రాఫెట్ దట్ గాడ్ సెంట్ టు ఇజ్రాయెల్ బిఫోర్ జాన్ ద బాప్టిస్ట్.
బాప్టిస్ట్ ఇచ్చి యోహాను కంటే ముందుగా ఇస్రాయేలునకు పంపించిన చివరి ప్రవక్తే మలాకి.
హి కేమ్ ఇన్ సమ్వేర్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ నెహెమయాస్ time.
Ayana Nehemiahku chivari dinamallo vachadu.
And some of the sins that he mentions in chapter 2 and 3 are very similar to the sins mentioned in Nehemiah chapter 13.
Malaki 2 3 lo prastavinchabadina konni paapamulu Nehemiah grantham 13th adhyayamlo prastavinchabadina paapamulaku samananga unnai.
It looks as if Nehemiah's warnings did not seem to have much effect on the Jews in Jerusalem.
Nehemiah chesina hechrikalu ఎరుషలేములు ఉన్న యూదులను పెద్దగా ప్రభావితం చేసినట్లుగా మనకు కనపడవు.
As long as Nehemiah was there, they did those things.
నెహెమ్యా ఉన్నంత కాలం వాళ్ళు ఆ పనులు చేశారు.
Once Nehemiah went back,
నెహెమ్యా వెళ్లిపోయిన తర్వాత
these Jews went back to their old sinful habit.
ఈ యూదులు వారి పాత పాపభరితమైన జీవితంలోనికి వెళ్లిపోయారు.
See, we've seen that in the church also.
సంఘములో కూడా దాన్ని మనం చూసాం.
That generally speaking, it's very difficult to keep a church pure.
సాధారణంగా చెప్పాలంటె సంఘమును పవిత్రంగా ఉంచడం ఎంతో కష్టం.
Only a man of God can keep a church pure.
ఒక కేవలం ఒక దైవజనుడు మాత్రమే సంఘమును పవిత్రముగా ఉంచగలడు.
When Paul was in Ephesus, he could keep the church pure as long as he was there.
పౌలు ఎఫెసులో ఉన్నంత కాలం ఆ సంఘమును పవిత్రంగా ఉంచగలిగాడు.
The wolves got in.
ఆ తర్వాత తోడేళ్లు వచ్చాయి.
When Nehemiah left, the wolves got in.
ఎప్పుడైతే నెహెమ్యా వెళ్లిపోయాడో ఆ తర్వాత తోడేళ్లు వచ్చాయి.
By the time Malachi comes, things are in a really bad state.
మలాకి వచ్చేసరికి పరిస్థితులు ఇంకా చెడ్డగా ఉన్నాయి.
The word Malachi means my messenger.
మలాకి అనే మాటకు నా దూత అని అర్థము.
And when it says here in the first verse, the burden of the word of the Lord.
ఇక్కడ ఒకటో వచనంలో చెప్పబడింది దేవుని వాక్యం యొక్క భారము.
These prophets had a burden.
ఈ ప్రవక్తలు భారమును కలిగి ఉన్నారు.
Prophet had a unique burden given to him by God.
Oka pravakta devudu tanakichina pratyekamaina bharamunu kaligi untadu.
But they all had they were all concerned about the lack of holiness among God's people.
Varandaru kuda devuni prajala madhya unna parishuddhata leni sthitini batti bharam kaligi untaru.
That was uniform for all of them.
Varandarlo kuda adi oke vidhanga untundi.
In that they would have specific areas where God burdened them.
అందులో కూడా దేవుడు వారికి ప్రత్యేకమైన విషయంలో భారమును కలుగజేస్తాడు.
ద బర్డెన్ గాడ్ లేస్ ఆన్ యువర్ హార్ట్ ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద మినిస్ట్రీ హీ హస్ ప్లాన్ ఫర్ యూ.
దేవుడు నీ హృదయంలో పెట్టిన భారము దేవుడు నీకు ఏ పరిచర్యనైతే ఇచ్చాడో దానికి సూచనగా ఉంటుంది.
యు కాంట్ సర్వ్ ద లార్డ్ యాజ్ అ ప్రాఫెట్ విదౌట్ అ బర్డెన్.
నీవు భారము లేకుండా దేవుణ్ణి ఒక ప్రవక్తగా సేవించలేవు.
You can't serve the Lord effectively in any function in the body of Christ without a burden.
నీకు భారము లేకుండా క్రీస్తు యొక్క శరీరములో ఏ భాగముగా కూడా పనిచేయలేవు.
యు కాన్ బి ఎన్ ఎవాంజెలిస్ట్ విదౌట్ ఎ బర్డెన్.
భారం లేకుండా నీవు సువార్తికుడుగా ఉండలేవు.
షెపర్డ్ విదౌట్ ఎ బర్డెన్.
భారం లేకుండా కాపరిగా ఉండలేవు.
కాన్ బి ఎ టీచర్ విదౌట్ ఎ బర్డెన్.
భారం లేకుండా ఉపదేశకునిగా కూడా ఉండలేవు.
ఎవ్రీ మినిస్ట్రీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ బిగిన్స్ విత్ ఎ బర్డెన్.
క్రీస్తు యొక్క శరీరంలో ఏ పరిచర్య అయినా కూడా భారంతో ప్రారంభమవుతుంది.
బర్డెన్ ఇస్ లైక్ ఎ బేబీ కన్సీవ్డ్ ఇన్ ఎ వూంబ్.
భారము అంటే గర్భము ధరించి ఒక బిడ్డను కలిగి ఉన్నట్లుగా ఉంటుంది.
Womb is your heart.
ఆ గర్భమైన హృదయము.
God puts a seed called a burden.
అందులో దేవుడు ఒక విత్తనమును నాటుతాడు, దాన్నే భారం అంటారు.
Grows and grows and grows like the baby.
ఆ శిశువు ఎదుగుతూ ఉంటాడు.
Finally born.
చివరకు జన్మిస్తాడు.
That's how these prophets delivered their message.
ఆ విధంగానే ఈ ప్రవక్తలు వారి యొక్క సందేశాన్ని ఇస్తూ ఉంటారు.
It's exactly like delivering a baby.
శిశువుకు జన్మనిచ్చినట్లుగానే.
See, a woman doesn't just go into a hospital and deliver a baby.
చూడండి, ఒక స్త్రీ కేవలం ఒక ఆసుపత్రికి వెళ్లి బిడ్డకు జన్మనివ్వలేదు.
Carried it for 9 months.
9 నెలలు మోయాలి.
That's true prophecy. Persons carried a burden sometimes for many years.
అదే నిజమైన ప్రవచనము. కొన్నిసార్లు ఈ ప్రవక్తలు కొన్ని సంవత్సరాల భారాన్ని కలిగి ఉంటారు. వారు ఆ వర్తమానం అందించడానికి.
There's a lot of preaching today. People just sit down on a Saturday and listen to some cassettes and tapes and read some books and produce a message.
ఈనాడు అనేక మంది బోధకులు శనివారం కూర్చొని ఏదైనా వర్తమానంలో విని కొన్ని పుస్తకాలు చదువుకొని సందేశాన్ని అందిస్తున్నారు.
And they are more concerned about making it look nice.
దాన్ని బాగా చెప్పాలని వారు ప్రయాసపడుతూ ఉంటారు. వారి యొక్క వర్తమానాన్ని క్రమంగా పెట్టుకుంటారు.
3 or 4 points all beginning with the same letter of the alphabet.
ఒకే అక్షరంతో మొదలయ్యే 3-4 పాయింట్లను రాసుకుంటారు.
What's that? That's a lecture. It's not a burden.
అది భారం కాదు, ఒక పాఠము.
Like a college lecturer.
ఒక కళాశాల అధ్యాపకుని వలె వారు చేస్తుంటారు.
Preachers today are college lecturers.
ఈనాటి బోధకులు కళాశాల అధ్యాపకుల వలె ఉన్నారు.
The vast majority of them are worse than college lecturers because they don't even prepare as much as college lecturers for their sermon.
Andulo aneka mandi kalaashala adhyapakulu kante kuda ento daranamga unnaru endukante kalaashala adhyapakulu enta siddhapadtaro anta kuda vellu siddhapadaru.
Malachi had a burden.
Malachi bharamunu kaligi unnadu.
And I want to encourage you to receive from the Lord a burden as you wait upon him.
Nenu mimmalni prosahistunanu, meeru devuni yadda kanipettukoni devuni yokka bharanni meeru pondandi.
If you serve the Lord without a burden, you'll ultimately end up seeking for money or man's honor or earthly comfort.
మీరు భారం లేకుండా దేవుని సేవ చేసినట్లయితే చివరకు డబ్బు వెంట పరిగెత్తటము లేక మనుషుల ఘనతను కోరుకోవటము లేక భూ సంబంధమైన సౌఖ్యమును కోరుకుంటూ ముగిస్తారు.
That's how so many people join one organization, then they go to another one.
అందుకే అనేక మంది ఒక సంస్థలో చేరతారు, తర్వాత ఇంకో సంస్థకు వెళ్తారు, తర్వాత ఇంకో సంస్థకు వెళ్తారు.
Whoever gives them the biggest salary.
ఎవరైతే ఎక్కువ జీతం ఇస్తారో అక్కడికి వెళ్తారు.
God says,
ఇక్కడ ప్రభు చెప్తున్నాడు,
he has a complaint against his people.
తన ప్రజలకు వ్యతిరేకంగా ఒక ఫిర్యాదు ఉంది.
Because whatever he says, they question it.
ఆయన ఏ చెప్పినా కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.
7 times we see in this book, the Lord said something and they said, how, why?
ఈ పుస్తకంలో మనం 7 సార్లు చూస్తాం, దేవుడు ఒకటి చెప్తాడు, అప్పుడు వీళ్ళు ఎందుకు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు.
Here the complaint is this, I have loved you, says the Lord, but you say, how has thou loved us?
ఇక్కడ ఫిర్యాదు ఏమిటంటే, దేవుడు చెప్తున్నాడు నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని, అయితే వాళ్ళు ఏ విషయం అందు నీవు మా ఎడల ప్రేమ చూపావని అడుగుతున్నారు.
And he says, I chose your forefather Jacob.
నేను మీ పితరుడైన యాకోబును ఎన్నుకున్నాను అని దేవుడు చెప్తే,
I chose you to be the promised nation.
మీరు వాగ్దాన దేశమును స్వతంత్రించుకునేలాగున నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అని దేవుడు చెప్తే,
I didn't choose Esau. I chose you.
నేను ఏశావును ఎన్నుకోలేదు, మిమ్మల్ని ఎన్నుకున్నాను.
But you say, where have you loved us?
అయితే మీరు మమ్మల్ని ఎక్కడ ప్రేమించితివని అడుగుతున్నారు.
God bless them so much.
దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు.
But they took it for granted.
వాళ్ళు ఏదో దానికి అర్హులు అన్నట్లు వాళ్ళు తీసుకున్నారు.
Lot of questions, Christians are like that.
క్రైస్తవుల యొక్క అనేక ప్రశ్నలు అదే విధంగా ఉంటాయి.
God's blessings for granted.
దేవుని యొక్క ఆశీర్వాదములు దానికేదో వారు పాత్రులము అన్నట్లుగా తీసుకుంటారు.
Question God's love.
మరియు దేవుని యొక్క ప్రేమను వారు ప్రశ్నిస్తారు.
Satan tempted Eve, the first thing he did was plant in her mind a doubt about God's love.
హవ్వను అపవాది శోధించేటప్పుడు మొట్టమొదట హవ్వ యొక్క మనసులో సాతాను నాటింది ఏమిటంటే దేవుని ప్రేమ మీద అనుమానం.
Where have you loved us?
నిన్ను ఆయన ఎక్కడ ప్రేమించాడు?
Genesis, the same question in Malachi.
ఆది కాండంలో అదే ప్రశ్న, మలాకీలో కూడా అదే ప్రశ్న.
God doesn't really love you, otherwise he would have allowed you to eat from this tree.
దేవుడు నిన్ను నిజంగా ప్రేమించట్లేదు, లేనట్లయితే ఈ వృక్షఫలము తినేటట్లు దేవుడు నిన్ను అనుమతించేవాడే.
Lose faith is to lose faith in God's love.
దేవుని ప్రేమలో విశ్వాసమును ఉపయోగించుకో.
That's why when the Lord prayed for Peter, he said, Satan has demanded permission to sift you like wheat.
అదే యేసుక్రీస్తు ప్రభు పేతురు గురించి ప్రార్థన చేశాడు, సాతాను నిన్ను పట్టి గోధుమల వలె జలించుటకు నన్ను అనుమతి అడిగెను.
I'm not saying that you won't fall.
నువ్వు పడిపోకుండా ఉండాలని నేను ప్రార్థించట్లేదు.
ఐఎమ్ ప్రేయింగ్ దట్ వెన్ యూ ఫాల్ యువర్ ఫేత్ షుడ్ నాట్ ఫెయిల్.
నేను ప్రార్థించేది ఏమిటంటే నీవు పడిపోయినప్పుడు నీ విశ్వాసము నీవు కోల్పోకుండా ఉండాలని.
When you reach that bottom, rock bottom,
నీవు ఆ అట్టడుగును తాకినప్పుడు
రిమెంబర్ ఈవెన్ దేర్ దట్ గాడ్ లవ్స్ యూ.
అక్కడ కూడా జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని.
గాడ్ వాంటెడ్ పీటర్ టు రిమెంబర్.
పేతురు అదే గుర్తు చేసుకోవాలని దేవుడు కోరుకున్నాడు.
వి మే ఫాల్, వి మే మెస్ అప్ అవర్ లైఫ్.
మనం పడిపోవచ్చు, మన జీవితములను పాడు చేసుకోవచ్చు.
వెన్ యూ గెట్ టు దట్ ప్లేస్ బ్రదర్,
కానీ నీవు ఆ స్థితికి వచ్చినప్పుడు సహోదరుడా సహోదరి,
డోంట్ ఫర్గెట్ దట్ గాడ్ స్టిల్ లవ్స్ యూ.
దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడని మర్చిపోవద్దు.
హోల్డ్ ఆన్ టు దట్ ఫ్యాక్ట్.
ఆ సత్యమును గట్టిగా చేపట్టు.
ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
అదే ఎంతో ప్రాముఖ్యమైన విషయం.
సో హీ స్పీక్స్ హియర్ అబౌట్ హౌ హీ సావరన్లీ చోజన్ జాకబ్.
కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు తన సార్వభౌమ అధికారాన్ని బట్టి యాకోబును ఏ విధంగా ఎన్నుకున్నాడు.
హౌ డు వి నో దట్ క్రైస్ట్ గాడ్ లవ్స్ అస్?
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనకు ఎలా తెలుస్తుంది?
క్రైస్ట్ డైడ్ ఫర్ అస్.
క్రీస్తు మన కొరకు మరణించాడు.
హీ డిడ్ చూస్ అస్ బికాజ్ వి ఆర్ బెటర్ దెన్ అదర్స్.
మనం వేరే వారి కంటే శ్రేష్టంగా ఉన్నామని దేవుడు మనల్ని ఎన్నుకోలేదు.
చోజ్ అస్ బికాజ్ హీ లవ్డ్ అస్.
ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని ఎన్నుకున్నాడు.
సావరన్ చాయిస్.
తన సార్వభౌమాధికారాన్ని బట్టి ఆయన ఎంపిక చేసుకున్నాడు.
యు మస్ట్ నెవర్ ఫర్గెట్ దట్ గాడ్ చోజ్ యు ఫస్ట్.
దేవుడే నిన్ను మొట్టమొదటగా ఏర్పరచుకున్నాడని నీవెప్పుడు మర్చిపోవద్దు.
యు డిడ్ చూస్ గాడ్.
నీవు దేవుణ్ణి ఏర్పరచుకోలేదు.
అండ్ దెన్ ఇన్ వర్స్ 6 ద లార్డ్ హస్ ఎ కంప్లైంట్ అగైన్స్ట్ ద ప్రీస్ట్స్.
ఆ తర్వాత 6వ వచనంలో దేవునికి యాజకులకు విరోధముగా ఫిర్యాదు ఉంది.
వి కమ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. వి సీ ద ప్రాఫెట్ స్పీకింగ్ టు ద లీడర్స్.
మనం మరలా అదే విషయానికి వచ్చాము, ప్రవక్తలు నాయకులతో మాట్లాడటం గురించి.
నోటీస్ హౌ ఆల్ ద ప్రాఫెట్స్ స్పోక్ టు ద లీడర్స్.
గమనించండి, ప్రవక్తలందరూ కూడా నాయకుల గురించి ఏ విధంగా మాట్లాడారు.
ఫస్ట్ ద లీడర్స్. ఇన్ రెవల్యూషన్ 2 and 3 ద లార్డ్ స్పీక్స్ టు ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్ అండ్ దెన్ టు ద చర్చ్.
మొట్టమొదట నాయకులతోనే వారు మాట్లాడారు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో కూడా దేవుడు మొట్టమొదట సంఘ పెద్దలతోనే మాట్లాడి తర్వాత సంఘంతో మాట్లాడాడు.
కంప్లైంట్స్ ఆర్ ఆల్వేస్ అగైన్స్ట్ ద లీడర్స్.
దేవుని యొక్క ఫిర్యాదులు ఎల్లప్పుడు నాయకులతోనే ప్రారంభమవుతాయి.
ఇట్ వాస్ ద లీడర్స్ హు లెట్ పీపుల్ ఇంటు సిన్.
నాయకులే ప్రజలను పాపం చేసే విధంగా నడిపిస్తారు.
ఓన్లీ ద లీడర్స్ హు కెన్ లీడ్ పీపుల్ టు గాడ్లీనెస్.
కాబట్టి నాయకులే ప్రజలను దైవభక్తి వైపు కూడా నడిపించగలరు.
And that's why they persecuted the prophets, because the prophets would always rebuke the leaders.
Anduke pravaktalu mottamadata nayakulatone maatladutunnaru, vaaru ellappudu mottamadata nayakulane gaddistaru.
That's why the true prophets had to be free from being supported by people.
Anduke nijamaina pravaktalu ee prajala chetha balaparchatam ane daani nunchi vidudala pontaru.
Because if he was being financially supported by people, then he'd have to change his message.
Endukante oka pravakta aardhikanga itharula chetha balaparchabadutunnatlayite tana sandeshanni maarchukovalsi vastundi.
Many people have to change their message because they lose their financial support.
అనేక మంది వారి సందేశాలను మార్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఆర్థికంగా వారి పోషణను వారు కోల్పోతారు.
What did Malachi say to the priests? He says, you people are supposed to be the leaders.
యాజకులతో మలాకి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. యాజకులైన మీరు నాయకులుగా ఉండాలి.
Son honors his father.
కుమారుడు తండ్రిని గణపరచునట్లుగా.
Servant respects his master.
దాసుడు కూడా తన యజమానిని గణపరుస్తాడు.
God says, if I am your father, where's my respect?
నేను మీ తండ్రిని, మరి నాకు రావాల్సిన ఘనత ఏది?
Where do you honor me?
మీరు నన్ను ఎక్కడ గణపరిచారు?
And you say, how have we not honored you?
అప్పుడు మీరు చెప్తారు, నిన్ను ఎక్కడ మేము గణపరచలేదని.
Defiled my altar? How have you defiled your altar?
నా బలిపీఠమును అపవిత్రపరిచి నీ బలిపీఠమును మేము అపవిత్రపరచలేదని చెప్తున్నారు.
Cleaned your altar and kept it clean?
నీ బలిపీఠమును శుభ్రంగానే మేము ఉంచాం కదా.
No, the Lord says, that's not what I mean.
అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను చెప్పేది అది కాదు.
What have you offered on the altar?
ఆ బలిపీఠం మీద మీరు ఏమి అర్పిస్తున్నారు?
Blind sheep.
వృడ్డివైన గొర్రెలను.
And lame bullocks.
కుంటి ఎద్దులను.
Sick goats.
జబ్బు పడిన మేకలను.
Are these the offerings you give to God?
ఇలాంటి అర్పణలా మీరు దేవునికి ఇచ్చేది?
You know, a man says, I have to give an offering now.
నేను ఇప్పుడు దేవునికి అర్పణ ఇవ్వాలి అని ఒక మనిషిడు అనుకుంటే,
he looks through his flock,
తన మందలోనికి చూచి,
I am about to die, I better offer it quickly.
ఏదైతే చనిపోవడానికి సిద్ధంగా ఉందో అది తీసుకువచ్చి దేవునికి ఇచ్చేవాళ్ళు.
This ox is useless now, can't plow anymore in the field.
ఈ ఎద్దు నాకు ఎందుకు పనికిరాదు, ఇంకా పొలమును దున్నలేదు.
He give it to God.
నేను ఇప్పుడు దీన్ని దేవునికి ఇస్తాను.
They gave the worst to God.
వాళ్లకు దేనికి పనికిరాని వాటిని దేవునికి ఇచ్చేవాళ్ళు.
You know, the worst thing they could find.
నీకు ఏదైతే పనికిరాదు అని అనిపిస్తుందో.
And God says, you try and offer this to your governor.
ఒకవేళ మీ అధికారికి వీటిని మీరు ఇవ్వాలని చూసినట్లయితే.
And see whether he'll accept it.
ఒకవేళ అతడు దాన్ని అంగీకరిస్తాడా లేదా చూడండి.
Verse 8. If a governor comes to your house.
8వ వచనము. ఒక అధికారి మీ ఇంటికి వచ్చినట్లయితే.
Will you give him dip for yesterday's bread?
మీరు మొన్నటి రొట్టెను అతనికి ఇస్తారా?
bread that has become rotten,
kullipoyina danni
you'd give the best.
Manamu shreshthamaina vaatini variki istamu.
And God says, what about me?
దేవుడు చెప్తున్నాడు, మరి నా గురించి ఏమిటి?
యు డోంట్ ఆనర్ మీ, యు డోంట్ గివ్ గాడ్స్ బెస్ట్ విత్ యువర్ బెస్ట్ టు గాడ్, యు ఆర్ నాట్ ఆనరింగ్ హిమ్.
మీరు నన్ను గణపరచట్లేదు, మీకున్న వాటిలో శ్రేష్టమైనవి నాకు ఇవ్వని ఎడల మీరు నన్ను గణపరచట్లేదు.
ఐవ్ హర్డ్ పీపుల్ సే లైక్ దిస్, ఐ గెట్ లెటర్స్ సమ్ టైమ్స్ లైక్ దిస్.
ప్రజలు ఈ విధంగా చెప్పటం నేను విన్నాను, కొన్నిసార్లు నాకు ఉత్తరాలు కూడా వస్తూ ఉంటాయి.
బ్రదర్ జాక్, ఐ రిటైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్ నౌ, ఐఎమ్ 65 ఇయర్స్ ఓల్డ్.
సహోదరుడు జాక్ గారు, నాకిప్పుడు 65 సంవత్సరాలు, నేను ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవి విరమణ పొందాను.
The rest of my life serving the Lord.
నా మిగిలిన జీవితం అంతా కూడా దేవుని సేవ చేస్తాను.
Already getting a pension.
నాకు ఇప్పటికే పింఛన్ వస్తుంది.
Wants to make some more money from some Christian organization.
ఏదో ఒక క్రైస్తవ సంస్థలో చేరి నేను ఇంకా కొంచెం సంపాదించాలి.
One foot in the grave, he wants to make some money in Jesus' name.
ఒక కాలేమో సమాధిలో ఉంది, యేసు నామములో ఆయన ఇంకా సంపాదించాలనుకుంటున్నాడు.
The best part of his life he gave to the world.
తన జీవితంలోని శ్రేష్టమైన భాగమును ఈ లోకమునికి ఇచ్చాడు.
To make money, now the dregs he wants to give to the Lord.
ఇప్పుడు ఆ మిగిలిన రొట్టె ముక్కలను దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు.
It's like, you know, you invite the governor to your house for tea.
ఇది ఎలా ఉంటుందంటే, ఒక అధికారిని మీ ఇంటికి ఆహ్వానించి టీ కొరకు.
And you have only one cup of tea.
నీ దగ్గర కేవలం ఒక కప్పు టీ మాత్రమే ఉంది.
And you drink it.
మీరు త్రాగుతారు దాన్ని.
Little bit left at the bottom.
ఏదో అడుగున కొంచెం మిగిలి ఉంటుంది.
సో హియర్ సర్, వుడ్ యు లైక్ టు హావ్ దిస్?
ఏమండి, మీరు దీన్ని తీసుకుంటారా?
యు వోంట్ ఈవెన్ గివ్ దట్ టు ఎ బెగర్.
ఒక భిక్షగానికి కూడా దాన్ని నీవు.
దట్స్ వాట్ యు గివ్ టు ది లార్డ్.
కానీ దాన్నే నీవు ప్రభువుకి ఇస్తావా?
ది డ్రగ్స్ ఆఫ్ యువర్ లైఫ్,
నీ జీవితంలో మిగిలిపోయిన ముక్కలను.
గివ్ యువర్ లైఫ్ టు గాడ్ అండ్ యు ఆర్ 16-17 ఇయర్స్ ఓల్డ్.
నీకు 16-17 సంవత్సరాలు ఉన్నప్పుడు నీ జీవితం దేవునికి ఇవ్వు.
నాట్ వెన్ యు ఆర్ 70.
నీకు 70 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కాదు.
ఐఎమ్ నాట్ సేయింగ్ యు షుడ్ బి ఎ ఫుల్ టైమ్ వర్కర్.
నీవు పూర్తి కాలపు క్రైస్తవ పనివాడిగా ఉండాలని నేను చెప్పట్లేదు.
Whatever you work, live totally for God.
నువ్వు ఎక్కడ పనిచేసినా కూడా దేవుని కొరకు సంపూర్ణంగా జీవించు.
Let his kingdom be first in your life.
ఆయన రాజ్యమే నీ జీవితంలో మొట్టమొదటిగా ఉండనివ్వు.
That's how we should live.
ఆ విధంగా మనం జీవించాలి.
What about our energy?
మన శక్తి గురించి ఏమిటి?
The best part of our energy must be for God.
మనము కలిగి ఉన్న శ్రేష్టమైన శక్తిని దేవునికి ఇవ్వాలి.
Many of you would be much healthier if you had given the best part of your energy to the Lord.
ఒకవేళ మీ జీవితంలో ఎక్కువ శక్తి కలిగి ఉన్న దినములను దేవునికి ఇచ్చినట్లయితే ఇప్పుడు మీరు ఇంకా ఎంతో ఆరోగ్యంగా ఉండి ఉండేవాళ్ళు.
Many a time when I have been sick, I've gone out and served the Lord and been healed.
అనేక సార్లు నేను రోగిగా ఉన్నప్పుడు దేవునికి సేవ చేసినప్పుడు నేను స్వస్థపరచబడ్డాను.
Yeah, I've given the best to the Lord.
అవును, నేను దేవునికి శ్రేష్టమైన దాన్ని ఇచ్చాను.
ఐ డోంట్ బిలీవ్ ఇన్ డిస్ఆనరింగ్ గాడ్ బై గివింగ్ హిమ్ ద లాస్ట్ బిట్స్ ఆఫ్ ద కప్ ఆఫ్ టీ.
టీ కప్ లో మిగిలిపోయిన చివరి టీ దేవునికి ఇచ్చి నేను దేవుని నామమును అవమానపరచను.
స్పెండ్ ఆల్ యువర్ మనీ ఫర్ యువర్ సెల్ఫ్.
నీ డబ్బంతా నీ కొరకే ఖర్చు పెట్టుకుని
దెన్ గివ్ సంథింగ్ టు గాడ్.
ఏదో దేవునికి కొంచెం ఇస్తావు.
స్పెండ్ ఆల్ యువర్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్.
నీ సమయం అంతా కూడా నీ కొరకే ఖర్చు పెట్టుకుని
వాచింగ్ టెలివిజన్, రీడింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ రబిష్, అండ్ దెన్ లిటిల్ బిట్ few minutes for the Lord.
TV chustu panikrani vaatini chadutu edo koddi nimishalu devuniki istavu.
That's what the Lord is saying. You're giving that which is sick and despised.
Ade ikkada devudu cheptunadu, nivu jabbu padina vaatini trunikrinchina vaatini naaku istunavu.
And the Lord says, I wish there were one of you who would shut the gates so that people don't offer these type of offerings. Verse 10.
Devudu cheptunadu 10va vachanamlo, మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకున్నట్లు నా మందిరపు వాకిళ్లను మూయివాడు అక్కడు మీలో ఉండిన యెడల మేలు.
ఆర్ యు గివింగ్ ది బెస్ట్ ఆఫ్ యువర్ టైం టు ది లార్డ్?
నీ సమయములో శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇస్తున్నావా?
ఆస్క్ యువర్సెల్ఫ్ ఎవ్రీ డే,
ప్రతిరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకో.
ఆర్ డు యు రీడ్ ది బైబిల్ వెన్ యు ఆర్ హాఫ్ స్లీపీ అట్ నైట్?
లేక రాత్రి నీవు సగం నిద్రపోతున్నప్పుడు బైబిల్ చదువుతున్నావా?
సపోజింగ్ యు హావ్ ఎ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్,
నీకు ఎంతో తెలివితేటలుంటే,
do you use your intelligence for God?
నీ తెలివితేటలను దేవుని కోసం ఉపయోగించుకుంటున్నావా?
God gave me intelligence.
దేవుడు నాకు తెలివితేటలను ఇచ్చాడు.
Before I was converted, I used it for the world.
నేను మార్పు చెందక ముందు ఈ లోకం కొరకు దాన్ని వాడాను.
I used it to advance in my profession.
నా వృత్తిలో నేను పైకి ఎదగడానికి దాన్ని వాడాను.
God converted when I was 19.
నాకు 19 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు నన్ను రక్షించాడు.
And I used all the intelligence God's given me to study the Bible.
అప్పుడు నా తెలివితేటలన్నింటిని కూడా బైబిల్ చదవడానికి నేను ఉపయోగించాను.
It's not my ability. I gave it to God.
అది నా సామర్థ్యం కాదు, నేను దేవునికి ఇచ్చాను.
What have you used your intelligence for?
నీ తెలివితేటలను దేని కొరకు ఉపయోగించుకుంటున్నావు?
What have you used your spare time for?
నీ ఖాళీ సమయమును దేని కొరకు ఉపయోగిస్తున్నావు?
You can't have the anointing of God if you don't honor him.
నీవు దేవుణ్ణి గణపరచనట్లయితే దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉండదు.
They gave to God that which cost them nothing.
వారు వెల చెల్లించని దాన్ని దేవునికి వారిస్తున్నారు.
That was the complaint God had with them.
అదే వారి ఏళ్ల దేవుడు ఫిర్యాదును కలిగి ఉన్నాడు.
But he said, the Lord says, that's okay.
అది సరే అని దేవుడు చెప్తున్నాడు.
I reject all of you.
నేను మీ అందరినీ కూడా తిరస్కరిస్తున్నాను.
And I'm going to go out of this Jewish nation to all the nations of the world.
నేను ఈ యూదా దేశం నుండి ఈ లోకంలో ఉన్న అన్ని దేశములకు వెళ్తాను.
Verse 11. All over the world, from the rising of the sun to the setting of it, there's going to be a pure offering in different places.
11వ వచనము. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనుల్లో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములో కూడా పవిత్రమైన అర్పణను అర్పింపబడును.
God is saying goodbye to the Jewish nation.
దేవుడు యూదా దేశమునకు గుడ్ బై అని చెప్తున్నాడు.
He is saying goodbye even today to those who offer him that which costs them nothing.
వారు వెల చెల్లించిన దాన్ని దేవునికి ఎవరైతే అర్పిస్తున్నారో వారందరికీ కూడా దేవుడు ఈనాడు కూడా గుడ్ బై అని చెప్తున్నాడు.
Do you think God will accept you just because you say you are baptized in the Holy Spirit and speak in tongues?
నీవేదో పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందానని భాషల్లో మాట్లాడుతున్నానని నీవు చెప్పుకున్నంత మాత్రాన దేవుడు నిన్ను అంగీకరిస్తాడని అనుకుంటున్నావా?
What if that other person who is baptized as a child offers to God a better sacrifice than you offer?
చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడే బాప్తిజం పొందిన ఒక వ్యక్తి నీకంటే ఎంతో విలువైన దాన్ని వెల చెల్లించి దేవునికి అర్పిస్తే మరి అతని సంగతి ఏమిటి? దేవుడు అతన్ని అంగీకరిస్తాడు.
That person in a church which you call a dead denomination church is more acceptable to God than you in a so-called separated church.
ఆ వ్యక్తి మృతమైన శాఖలో ఉన్నాడు అని నీవు చెప్పుకుంటే, నీవు ప్రత్యేకపరచబడిన సంఘంలో ఉన్నావని నీకు నీవు చెప్పుకుంటున్నట్లయితే దేవుడు ఆ వ్యక్తిని ఎక్కువ అంగీకరిస్తాడు.
The Lord says in verse 14, cursed be the swindler who has got a male in his flock and vows it and then sacrifices a blemished animal to the Lord.
దేవుడు 14వ వచనంలో చెప్తున్నాడు, తన మందిరములో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు.
That means you got the best and you don't give it to God.
దాని అర్థం ఏమిటంటే నీవు శ్రేష్టమైన దాన్ని కలిగి ఉండి కూడా దేవునికి ఇవ్వట్లేదు.
You give the worst part.
నీవు చెడిపోయిన దాన్ని ఇస్తున్నావు.
In the last days the Jews were like that and the last days the Christians are like that.
చివరి దినముల్లో యూదులు అలానే ఉన్నారు, చివరి దినముల్లో క్రైస్తవులు కూడా అలానే ఉన్నారు.
ఐ థింక్ ఆఫ్ ద మిషనరీస్ హూ కమ్ టు ఇండియా 60-70 ఇయర్స్ అగో.
60-70 సంవత్సరాల క్రితం భారతదేశమునకు వచ్చిన మిషనరీల గురించి నేను ఆలోచించినప్పుడు,
గాడ్లీ మెన్ హూ స్పెంట్ ఇయర్స్ హియర్, సమ్ ఆఫ్ దెం స్టేడ్ హియర్ ఫర్ ఇయర్స్ నెవర్ వెంట్ హోమ్.
వారు అనేక సంవత్సరాలు ఇక్కడ గడిపారు, వారిలో కొందరైతే అనేక సంవత్సరాలు వారి ఇళ్లకు కూడా తిరిగి వెళ్లలేదు.
ఐ హావ్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ దెం.
వారి పట్ల నాకెంతో ఉన్నతమైన గౌరవం ఉంది.
Look at the people who come today from those same Western countries.
అదే పశ్చిమ దేశాల నుండి ఇప్పుడు వస్తున్న వారిని చూడండి.
They are all tourists. They come for what they call short-term missions.
వారందరూ విహారయాత్రకు వచ్చినట్లు వస్తారు. ఏదో కొంచెం కాలం ఉండే మిషనరీలు అనిపించుకుంటారు.
3 months, 6 months to ease their conscience that they help some poor people here.
3 నెలలు, 6 నెలలు ఉంటారు. ఇక్కడ ఏదో పేదవారికి మేము సహాయం చేశామని వారి మనస్సాక్షిని ఒప్పింపజేసుకున్నట్టుకు.
Come for 1 week and give out some tracts to ease their conscience.
వాళ్ళొచ్చి ఒక వారం ఉండి ఏదో కరపత్రికలు ఇచ్చి వారి మనసాక్షిని తేలిక చేసుకుంటారు.
These are not missionaries, they are tourists.
వాళ్ళు మిషనరీలు కాదు, విహారయాత్రకు వచ్చిన వారు.
Doing things to ease their conscience.
ఏదో వారి మనసాక్షిని తేలికపరచుకుంటూ ఈ విషయాలను చేస్తుంటారు.
And in chapter 2 we read here he speaks again to the priest.
2వ అధ్యాయంలో మనం చూస్తాం మరలా యాజకులతోనే దేవుడు మాట్లాడుతున్నాడు.
If you don't, this, by the way, this word cursed in verse 14 comes 7 times in the book of Malachi.
Malakilo shapagrastamu ane mata 14 saarlu vastundi.
The last word in Malachi is also curse.
Malakilo chivari mata kuda shapagrastamu.
Amazing, so many times that word curse comes in the new Malachi.
Malakilo shapagrastamu ane mata anek saarlu vastundi.
So in Malachi 2 he speaks to the priests.
Malaki 2 lo aina yajakulato maatladutunnadu.
I'm not speaking to the congregation. I'm speaking to the leaders who are sitting on the platform.
నేను మందిరంలో ఉన్న ప్రజలతో మాట్లాడట్లేదు, ఎవరైతే వేదికల మీద కూర్చుంటారో వారితో మాట్లాడుతున్నాను.
Honor my name or I'll bring a terrible curse upon you, he says in verse 2.
నా నామమును గణపరచండి, లేనట్లయితే మీ మీదకు నేను ఘోరమైన శాపమును తెప్పించుదును. 2వ వచనము.
I will even curse your blessings which you have already got.
మీరు ఇప్పటికే పొందిన ఆశీర్వాదములను కూడా నేను శాపములుగా మారుస్తాను.
I'm going to rebuke your offspring and I'll spread dung on your faces. In verse 3.
మీ సంతతిని కూడా నేను శపించుదును, మీ ముఖముల మీద పేడవేతును. మూడో వచనము.
He says, think of Levi, your forefather.
మీ పితరుడైన లేవి గురించి ఆలోచించండి.
Why did I make a covenant with him?
నేను ఎందుకు అతనితో నిబంధన చేశాను?
It was an object of reverence.
అది ఒక గౌరవంతో చేశాను.
Revered me. By fear of me.
వారు నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు.
True instruction was in his mouth.
సత్యము గల ధర్మశాస్త్రమును వారు బోధించారు.
Unrighteousness was not found on his lip.
దుర్బోధ నేనేమాత్రమును వారిలో చూడలేదు.
He walked with me in peace and uprightness and he turned many people away from iniquity.
సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి.
In verse 5 and 6 he mentions the seven qualities that were characteristic of these Levi.
5 6 వచనముల్లో ఈ లేవీల యొక్క 7 లక్షణాలను దేవుడు ప్రస్తావించాడు.
నోటీస్ దట్.
వాటిని గమనించండి.
నంబర్ 1,
మొదటిది,
ఫియర్డ్ మీ.
వారు నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు.
దే హడ్ ఎ రెవరెన్స్ ఫర్ గాడ్.
వారు దేవుని యొక్క గౌరవం కలిగి ఉన్నారు.
నంబర్ 2, దే హడ్ ఎ కన్సర్న్ ఫర్ మై నేమ్.
రెండవది, వారు నా నామమును బట్టి భారమును కలిగి ఉన్నారు.
నంబర్ 3, దే పాస్డ్ ఆన్ టు ద పీపుల్ ఆల్ ద ట్రూత్స్ దే రిసీవ్డ్ ఫ్రమ్ మీ.
మూడవది, వారు నా యద్దు నుండి విని సత్యమును ప్రజలకు బోధించారు.
నంబర్ 4, దే హేటెడ్ సిన్.
నాలుగవది, వారు పాపమును ద్వేషించారు.
దే డిడ్న్ టెల్ లైస్ ఆర్ చీట్.
వారు అబద్దాలు చెప్పలేదు, మోసం చేయలేదు.
నంబర్ 5, నంబర్ 6, దే వాక్డ్ విత్ గాడ్.
ఐదవది, ఆరో వచనము, వారు దేవునితో నడిచారు.
నంబర్ 6, దే లివ్డ్ అప్ రైట్లీ.
ఆరవది, వారు యథార్థంగా జీవించారు.
అండ్ దెన్ నంబర్ 7, టర్న్డ్ మెనీ పీపుల్ అవే ఫ్రమ్ సిన్.
ఏడవది, దోషము నుండి అనేకులను త్రిప్పివేశారు.
So in just those 2 verses you have a complete picture of what God wants every true leader to be like.
ఆ రెండు వచనాల్లోనే మనం చూడగలము ఒక నిజమైన నాయకుడు ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
And he says in verse 7, a true priest should preserve knowledge and men should come to him for instruction because he is the messenger of the Lord.
ఏడవ వచనము, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను.
But he says, you who are descendants of Levi, you're not walking in their paths.
అయితే మీరు లేవి యొక్క సంతతి అయ్యుండి వారి మార్గములో మీరు నడుచుకోవట్లేదు.
You have corrupted the covenant of Levi.
మీరు లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకం చేస్తున్నారు.
God has a tremendous complaint against the priests.
ఆ యాజకులకు విరోధముగా దేవుడు ఎంతో ఫిర్యాదును కలిగి ఉన్నాడు.
You saw complaints in verse chapter 1 and now these complaints in chapter 2.
మొదటి అధ్యాయంలో ఫిర్యాదులను మనం చూసాం, రెండవ అధ్యాయంలో ఫిర్యాదులను కూడా మనం చూసాం.
God has this book of Malachi, there are a number of complaints the Lord has.
మలాకి గ్రంథములో దేవుడు అనేకమైన ఫిర్యాదులను కలిగి ఉన్నాడు.
Now we go to verse 10. It says here, don't we all have one father? Hasn't one God created us? Why do we deal treacherously with each other?
10వ వచనములో, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా? ఇలాగుండగా ఒకరి ఏళ్ళ ఒకరు ద్రోహము ఎందుకు చేయుచున్నారు?
In verse 11, now he's talking, he's relating it particularly to married life.
11వ వచనములో, ఇప్పుడు ప్రత్యేకంగా వివాహ జీవితం గురించి చెప్తున్నాడు.
A servant of God must have a godly home.
ఒక దైవ సేవకుడు దైవికమైన గృహమును కలిగి ఉండాలి.
And he goes on to speak there about their being dealing, verse 14, treacherously with their wife.
వాళ్ళ భార్య పట్ల ఎంత ద్రోహంగా ప్రవర్తిస్తున్నారో 14వ వచనంలో ఇక్కడ చెప్పబడింది.
First of all, they married women who worshipped idols, verse 11.
మొట్టమొదటిగా వారు విగ్రహారాధన చేసే వారిని వివాహం చేసుకున్నారు, 11వ వచనం.
If you marry a woman who loves money,
ధనాన్ని ప్రేమించే ఒక స్త్రీని నువ్వు వివాహం చేసుకున్నట్లయితే,
even if you don't love money, you're going to have a tremendous problem.
నీవు ధనాన్ని ప్రేమించకపోయినా సరే నీకు అనేక ఇబ్బందులు కలుగుతాయి.
If you marry a woman who's stingy and miserly,
ఒక పిసినారి భార్యను నీవు పెళ్లి చేసుకున్నట్లయితే,
not hospitable,
మరియు ఆమె ఆతిథ్యము ఇచ్చేదిగా లేనట్లయితే,
selfish worshipper of herself,
ఆమె తనను తాను ఆరాధించుకుంటున్న ఒక స్వార్థపరురాలైన స్త్రీ,
how can you serve God?
ఏ విధంగా నీవు దేవుణ్ణి సేవిస్తావు?
If she's a good looking girl who paints up her face every day,
ఆమె చూడటానికి అందంగా ఉన్నప్పటికీ అనుదినము కూడా తన్ను తాను
అలంకరించుకుంటున్నప్పటికీ,
నీవు ఒక నాయకుడు అయితే నీవు ఎటువంటి భార్యను వివాహం చేసుకుంటున్నావో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
మలాకీలో
మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.
మే గాడ్ హెల్ప్ అస్ టు లిసన్ టు దిస్.
వీటిని వినటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.
అండ్ వీఆర్ నౌ ఇన్ ద బుక్ ఆఫ్ మలాకీ చాప్టర్ 2.
మనం ఇప్పుడు మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నాం.
అండ్ వీ సా దట్ ఇన్ మలాకీ ద లార్డ్ హస్ మెనీ కంప్లైంట్స్ అగైన్స్ట్ హిస్ పీపుల్.
మలాకీ 2లో మనం చూసాం దేవుడు తన ప్రజలకు విరోధముగా ఫిర్యాదు చేస్తున్నాడు.
అండ్ వన్ ఆఫ్ ద కంప్లైంట్స్ హీ హాస్ ఇస్ దట్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ టు యువర్ వైవ్స్.
ఆయన చేసిన ఫిర్యాదుల్లో ఒకటి ఏమిటంటే మీ భార్యల యెడల మీరు నమ్మకంగా లేరు.
హీస్ టాకింగ్ టు ద లీడర్స్. యు కాంట్ బి ఎ లీడర్ ఇఫ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ ఇస్ నాట్ రైట్.
ఆయన నాయకులతో మాట్లాడుతున్నాడు, మీ కుటుంబ జీవితం సరిగా లేనట్లయితే మీరు నాయకులుగా ఉండలేరు.
దట్ వాస్ ట్రూ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్, మచ్ మోర్ ఇన్ ది న్యూ టెస్టమెంట్.
అది పాత నిబంధనలో నిజము, కొత్త నిబంధనలో మరెంతో నిజము.
రిలేషన్షిప్ విత్ యువర్ వైఫ్ ఇస్ ఫండమెంటల్.
నీ భార్యతో నీకున్న సంబంధము ఎంతో ప్రాథమికమైనది.
12:14 ఆఫ్ చాప్టర్ 2, ట్రెచరస్లీ విత్ యువర్ వైఫ్ ఈవెన్ దో షీ ఈజ్ యువర్ కంపానియన్ బై కవెనెంట్.
2వ అధ్యాయం 14వ వచనంలో నీవు పెండ్లు చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా.
హీ కాల్స్ దే వైఫ్ యువర్ వైఫ్ ద వైఫ్ ఆఫ్ యువర్ యూత్. వర్స్ 14.
నీ భార్య యవ్వన కాలమందు నీవు పెండ్లు చేసుకున్న భార్య. 14వ వచనం.
దట్ మీన్స్ ఈవెన్ ఇఫ్ యువర్ వైఫ్ ఇస్ 85 ఇయర్స్ ఓల్డ్.
దాని అర్థం ఏమిటంటే నీ భార్యకు ఇప్పుడు 85 సంవత్సరాలున్నా కూడా
యూ మస్ట్ లుక్ అట్ హర్ as she was when she was the young girl whom you married.
నీవు ఆమెను ఏ విధంగా చూడాలంటే నీవు పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె యవనస్తురాలుగా ఏ విధంగా ఉందో అదే విధంగా ఇప్పుడు కూడా చూడాలి.
The wife whom you chose when she was young and you were young.
నీవు యవనస్తుడిగా ఉన్నప్పుడు, నీ భార్య యవనస్తురాలుగా ఉన్నప్పుడు నీవు ఎన్నుకున్న నీ భార్య.
Don't lose that devotion and love for her.
ఆమె మీద ఉన్న ఆ ప్రేమను, ఆ భక్తిని నీవు కోల్పోవద్దు.
Relationship between husband and wife is fundamental for a servant of God.
భార్యా భర్తల మధ్య ఉన్న సంబంధము, ప్రేమ ఒక దైవ సేవకునికి ఎంతో ప్రాథమికమైనది.
To have a good marriage, you must have a good wife.
నీవు మంచి వివాహమును కలిగి ఉండాలనుకుంటే నీవు మంచి భార్యను కలిగి ఉండాలి.
But to be a good husband, you don't need to have a good wife.
కానీ ఒక మంచి భర్తగా ఉండాలంటే నీకు ఒక మంచి భార్య అవసరం లేదు.
You can be a good husband even if you got the most evil witch in the world as a wife.
Ento dushturalaina oka stree neeku bhariga vachina kuda neevu oka manchi bhartaga undagalavu.
That depends entirely on you.
Adi kevalam nee meeda maatrame aadharapadi untundi.
You take up your cross.
Nee siluvanni vettukoni
yourself.
Ninnu neevu upekshinchukoni
follow the Holy Spirit.
పరిశుద్ధాత్మను వెంబడిస్తు
బిలీవ్ దట్ గాడ్ విల్ నెవర్ అలౌ యూ టు బి టెస్టెడ్ బియాండ్ యువర్ ఎబిలిటీ.
నీ సామర్థ్యమునకు మించి నీవు శోధించబడేటట్లు దేవుడు అనుమతించడాన్ని నమ్ముతూ
యూ కెన్ లవ్ ఎనీ ఉమెన్ ఇఫ్ దట్ ఈస్ యువర్ వైఫ్.
అలా ఉన్నట్లయితే ఏ స్త్రీ నీకు భార్యగా వచ్చినా కూడా నీవు ప్రేమించవచ్చు.
లార్డ్ సేస్ హియర్ ఇన్ వర్స్ 16, ఐ హేట్ డివోర్స్.
16వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ.
టుడే సో మెనీ క్రిస్టియన్ ప్రీచర్స్ ఆర్ divorced.
మరి ఎందుకు అనేక మంది క్రైస్తవ బోధకులు ఈనాడు విడాకులు తీసుకుని ఉన్నారు?
They married divorcees.
మరియు విడాకులు తీసుకున్న వారిని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు.
Such a person cannot be in the ministry of the Lord.
అటువంటి వ్యక్తి దేవుని యొక్క పరిచర్యలో ఉండకూడదు.
God will accept him. His sins can be forgiven.
దేవుడు అతన్ని అంగీకరిస్తాడు, అతని పాపాలు క్షమించబడతాయి.
He certainly cannot be in the ministry of the Lord.
కానీ అతడు ఖచ్చితంగా ప్రభు యొక్క పరిచర్యలో మాత్రం ఉండకూడదు.
You may say, but I know so and so and so and so. God is using mightily.
నేను పలానా వ్యక్తిని దేవుడు నన్ను ఎంతో బలంగా వాడుకుంటున్నాడని ఆయన చెప్పినా కూడా.
I'm not talking about God using people mightily.
దేవుడు బలంగా వాడుకునే వ్యక్తుల గురించి నేను చెప్పట్లేదు.
There are many people who cast out demons and do miracles who will go to hell according to Jesus' words in Matthew 7.
అనేక మంది అద్భుతాలు చేసి దయ్యములను వెళ్లగొట్టి నరకంలోనికి వెళ్తారు, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల ప్రకారం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో.
I'm talking about God's standard.
నేను దేవుని యొక్క ప్రమాణాల గురించి చెప్తున్నాను.
God hates divorce and that's in the old covenant.
దేవుడు విడాకులను ద్వేషిస్తాడు, అది పాత నిబంధనలో ఉంది.
But you say, didn't he permit divorce in Deuteronomy?
మరి ద్వితీయోపదేశకాండంలో దేవుడు విడాకులను అనుమతించాడు కదా అని నీవు చెప్పవచ్చు.
He permitted it because of the hardness of people's hearts, Jesus said in Matthew 19.
ఆయన ఎందుకు అనుమతించాడంటే ప్రజల యొక్క హృదయ కాఠిన్యమును బట్టే అని ప్రభు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చెప్పాడు.
He didn't command it, he permitted it.
ఆయన దాన్ని ఆజ్ఞాపించలేదు కానీ అనుమతించాడు.
But he hated it. Did he suddenly start hating divorce in 400 years before Christ?
కానీ ఆయన విడాకులను ద్వేషించాడు. క్రీస్తుకు పూర్వం 400 సంవత్సరాల క్రితమే అకస్మాత్తుగా ఆయన ద్వేషించాడా?
Malachi chapter 3, I am the Lord, I do not change.
మలాకి 3లో చెప్తున్నాడు, నేను ప్రభువును, నేను మార్పు చెందువాడను కాదు.
So he doesn't change.
ఆయన మార్పు చెందడు.
He always hated divorce.
ఆయన ఎప్పుడు కూడా విడాకులను ద్వేషించాడు.
He hates it today. If you have divorced, he hates that divorce.
ఆయన ఈనాడు కూడా ద్వేషిస్తున్నాడు. ఒకవేళ నీవు విడాకులు తీసుకున్నట్లయితే విడాకులను ఆయన ద్వేషిస్తున్నాడు.
God can accept you if you repent and it may not have been your fault.
ఒకవేళ అందులో నీ తప్పు ఉండి ఉండకపోవచ్చు. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు అంగీకరిస్తాడు.
You can't be in the ministry.
కానీ నువ్వు పరిచర్యలో ఉండలేవు.
It's very important to understand that.
దాన్ని అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యం.
You got to be faithful to the wife of your youth.
నీ యవ్వన కాలంలో నీవు వివాహమాడిన నీ భార్యకు నీవు నమ్మకత్వం కలిగి ఉండాలి.
That requires self-denial.
దానికి అవసరమైనది ఏమిటంటే నిన్ను ఉపేక్షించుకోవాలి.
If you marry the best woman in the world, you have to deny yourself.
ఒకవేళ ఈ లోకంలో ఉన్న వారందరికంటే కూడా శ్రేష్టమైన భార్యను నువ్వు వివాహం చేసుకున్నా కూడా నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి.
The best woman in the world is still got a flesh in which dwells nothing good.
ఈ లోకంలో ఉన్న శ్రేష్టమైన స్త్రీ కూడా శరీరం ఉంటుంది. ఆ శరీరంలో మంచిది ఏది నివసించదు.
Best woman in the world has got a flesh which she got from Adam.
ఈ లోకంలో ఉన్న శ్రేష్టమైన స్త్రీ కూడా శరీరం ఉంటుంది. అది ఆదాము నుండి వస్తుంది.
So both have to deny themselves.
కాబట్టి ఇద్దరు కూడా తమ్ము తాము ఉపేక్షించుకోవాలి.
Marriage is a very important area for a Christian leader.
ఒక క్రైస్తవ నాయకునికి వివాహం అనేది ఎంతో ప్ప్రాముఖ్యమైన విషయము.
Revelation chapter 2, the Lord speaks to a church leader in Thyatira.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు తుయతైరాలోని సంఘ పెద్దకు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు.
He says, your wife Jezebel calls herself a prophetess and defiles my servant.
నీ భార్య అయిన యెజెబెలు ప్రవక్త్రి అని చెప్పుకుంటూ నా సేవకులను పాడు చేస్తుంది.
There are some preachers whose wives control them from behind the scene.
కొంతమంది బోధకులుంటారు, వారి భార్యలు వెనక నుండి వారిని అదుపు చేస్తూ ఉంటారు.
యూ గాట్ బి వెరీ కేర్ఫుల్.
మీరెంతో జాగ్రత్తగా ఉండాలి.
యువర్ వైఫ్ మస్ట్ బి ఎ వైఫ్ అట్ హోమ్.
నీ భార్య ఇంటి దగ్గరే నీ భార్యగా ఉండాలి.
నాట్ వన్ హూ కంట్రోల్స్ యువర్ మినిస్ట్రీ.
నీ పరిచర్యను నియంత్రించేదానిలాగా ఉండకూడదు.
దెన్ వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్?
మరి నీ పిల్లల గురించి ఏమిటి?
ఇన్ వర్స్ 15, గాడ్ వాంట్స్ గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రమ్ యూ.
దేవుడు మీ అద్దె నుండి దైవికమైన సంతతిని కోరుకుంటున్నాడు. 15వ వచనము.
Not only must you be faithful to your wife.
నీ భార్య విషయంలో నీవు నమ్మకత్వం కలిగి ఉండటమే కాదు.
That faithfulness is not only in physically that you don't have sex with somebody else.
ఆ నమ్మకత్వం అనేది శారీరకంగా వేరే వారితో నీవు వ్యభిచారం చేయకుండా ఉండటమే కాదు.
Also means that you don't speak flirtatiously with other girls.
వేరే స్త్రీలతో పరిహాసంగా కూడా మాట్లాడకూడదు.
You must, if you are speaking alone with a lady, you must speak to her exactly like you would speak if your wife were standing there.
నీవు ఒక స్త్రీతో ఒంటరిగా మాట్లాడుతున్నట్లయితే ఒకవేళ నీ భార్య అక్కడ నిలబడితే నీవే విధంగా మాట్లాడతావో అదే విధంగా మాట్లాడాలి.
And you must never speak to a lady alone in a room.
మరియు ఒక గదిలో ఒక స్త్రీతో ఒంటరిగా నీవు ఎప్పుడు మాట్లాడకూడదు.
You must speak in an open place. Or along with your wife or along with another elder.
నీవు ఎల్లప్పుడూ బహిరంగ ప్రదేశంలోనే మాట్లాడాలి. లేనట్లయితే నీ భార్య ఉన్నప్పుడు కానీ ఇంకొక పెద్ద ఉన్నప్పుడు కానీ మాట్లాడాలి.
Must never visit a home if the lady is alone there.
ఒక స్త్రీ ఒంటరిగా ఉన్న ఇంటిని నీవెప్పుడు దర్శించకూడదు.
Simple principles.
ఎంతో సామాన్యమైన నియమాలు.
Faithful to your wife. Bring up godly offspring.
నీ భార్య విషయంలో నమ్మకత్వం కలిగిండు మరియు దైవికమైన సంతతిని పెంచు.
Paul says to Timothy, if a man can't bring up a few children at home, how is he going to build a church?
Paulu Timothy cheptadu koddi mandiga unna tana pillalni penchaleinatlayite devuni yokka sangamuna athade e vidhanga penchutadu.
3 children and some of them are rebellious, how will you take care of a church of 50 people?
Unna koddi mandilone kondaru tirugubadu chese variga unnatlayite 50 mandu naaku sanganni e vidhanga nirvahistadu.
The church is the home is the training ground for the church.
Gruhamu anedi sangamunaku tarfeedinicche sthalamu lantidi.
Children are not born again.
Tana pillale nootramuga janminchinatlayite
bring the church to that experience.
Sangamunu kuda ade sthitiki teeskovastadu.
Because your children see you at home.
Nee pillalu ninnu intlo chustaru.
They know what you live for.
Variki telusu nevu deni koraku jeevisthunavu.
If they are worldly, it's because they've seen that's your interest in life too.
Vallu lokansaranga unnatlayite nee jeevithamlo nee aasakti kuda ade ane ardhamu.
Another complaint the Lord has in verse 17 is
17వ వచనంలో దేవుడు కలిగి ఉన్న మరి ఒక ఫిర్యాదు ఏమిటంటే,
యు సే ద లార్డ్ డజంట్ జడ్జ్ పీపుల్ ఫెయిర్లీ, హి ఇస్ నాట్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్.
దేవుడు సరిగా న్యాయం తీర్చట్లేదు, దేవుడు న్యాయవంతుడు కాదు.
యు సే దట్ దోస్ హూ డు ఈవిల్ గాడ్ ఎక్సెప్ట్స్ దెం,
దుష్టులను కూడా దేవుడు అంగీకరిస్తున్నాడని మీరు చెప్తారు.
అండ్ దోస్ హూ డు గుడ్ హి డజంట్ డు మచ్ టు హెల్ప్ దెం,
మంచి చేసే వారికి దేవుడు సహాయం చేయట్లేదు.
డోంట్ హావ్ ఎ కంప్లైంట్ అగైన్స్ట్ గాడ్ బికాజ్ గాడ్ ఇస్ సావరిన్ ఇన్ ద వే హి బ్లెసెస్ పీపుల్.
దేవునికి విరోధంగా ఫిర్యాదు చేయవద్దు, ఎందుకంటే దేవుడు సార్వభౌమాధికారం గలవాడు కనుక ఆయన ఎవరిని ఆశీర్వదించాలనుకుంటే వారిని ఆశీర్వదిస్తాడు.
We are not here to find fault with God.
దేవునిలో తప్పును వెతకడానికి మనం ఇక్కడ లేము.
Chapter 3. The Lord says, I'm going to send my messenger who will prepare the way before me.
3వ అధ్యాయము. నా మార్గమును సిద్ధపరచునట్లుగా నేను దూతను పంపించబోతున్నాను.
Prophecy concerning John the Baptist.
అది బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించిన ప్రవచనము.
And suddenly the messenger of the covenant Jesus will come.
ఆ తర్వాత వెంటనే నిబంధన దూత అయిన యేసుక్రీస్తు ప్రభు వస్తాడు.
He will come like a refiner's fire, verse 2.
ఆయన కంసాలి అగ్ని వలె వస్తాడు.
He is coming to cleanse the church.
ఆయన సంఘమును శుభ్రపరచడానికి వస్తాడు.
Refining takes a long time.
శుద్ధి చేయటం అనేది ఎంతో సమయం తీసుకుంటుంది.
And that's why he sits, verse 3. He doesn't stand.
అందుకే ఆయన కూర్చుంటాడు. 3వ వచనము. ఆయన నిలబడ్డు.
He sits, going to take a long time.
ఆయన కూర్చుంటాడు, ఎందుకంటే ఆ విధానము ఎంతో సమయం పడుతుంది కాబట్టి.
When does he stop the refining?
ఎప్పుడు ఆయన శుద్ధి చేయటం ఆపుతాడు?
When the silver or gold is so pure that he can see his face in it.
ఆ వెండి బంగారము ఎంతో పరిశుద్ధమై తన ముఖమును కూడా చూచుకోగలిగినప్పుడు.
When will the Lord stop his refining in your life?
ఎప్పుడు దేవుడు నీ జీవితంలో శుద్ధి చేయటం ఆపుతాడు?
When he can see his face reflected in your character.
నీ ప్రవర్తనలో ఎప్పుడైతే ఆయన ముఖము ప్రతిబింబిస్తుందో.
Those who have this hope of Christ coming will purify themselves to that standard.
ఎవరైతే క్రీస్తు రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉంటారో ఆ ప్రమాణములలో తమ్ము తాము పవిత్రపరచుకుంటారు.
The Lord must keep us in the fire and burn away all our love for money.
మరియు దేవుడు ఆ అగ్నిని మండిస్తూ ధనం మీద మనకున్న ఆశను మొత్తాన్ని తీసివేస్తాడు. మనుషుల యొద్ద నుండి మెప్పును కోరుకున్నట్టు నుండి,
అవర్ సెల్ఫిష్నెస్
మరియు మన స్వార్థము నుండి,
అవర్ ప్రైడ్
మన గర్వము నుండి,
ఆర్ బీయింగ్ బాదర్డ్ బై ది ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్
వేరే వాళ్ల అభిప్రాయములను పట్టించుకున్నట్టు నుండి,
ఎవ్రీథింగ్ హస్ టు బి బర్న్ట్ అప్
అన్ని కూడా కాల్చివేయబడతాయి. మన మురికి తలంపులు,
ఆర్ కంప్లైంట్స్
మన ఫిర్యాదులు,
ఆర్ సీక్రెట్ అన్ఫెయిత్ఫుల్నెస్ టు అవర్ వైఫ్స్
రహస్యముగా మన భార్య ఏళ్ల మనం కలిగి ఉండే అపనమ్మకత్వము,
అండ్ ఆల్ హిపోక్రసీ
మరియు సమస్త వేషధారణ,
ఆల్ ఇంప్యూరిటీ
సమస్తమైన అపవిత్రత,
ఆల్ అన్బిలీఫ్
సమస్త అవిశ్వాసము.
అన్బిలీఫ్ ఇస్ ఎ టెరబుల్ సిన్ దట్ నీడ్స్ టు బి బర్న్డ్ అవుట్ ఆఫ్ అస్.
అవిశ్వాసం అనేది ఎంతో ఘోరమైన పాపము, అది కాల్చివేయబడాలి.
సో దట్ వి బికమ్ ప్యూర్,
తద్వారా మనం పవిత్రులమగునట్లుగా.
దట్స్ వై గాడ్ టేక్స్ us through the fires of testing.
అందుకే దేవుడు మనల్ని అగ్ని వంటి శ్రమల గుండా తీసుకువెళ్తాడు.
Misunderstanding.
అపార్థము చేయబడేటట్లు తీసుకువెళ్తాడు.
Tribulation.
శ్రమల గుండా.
Persecution.
హింసల గుండా.
False accusation.
తప్పుడు నేరారోపణల ద్వారా.
All these things are fires.
ఇవన్నీ కూడా అగ్ని వంటివి.
Don't try to jump out.
వాటిలో నుండి బయటకు దూకవద్దు.
Wait there till the face of Jesus can be seen in you.
యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖము ప్రతిబింబించేంత వరకు కూడా అక్కడే ఉండు.
When you are misunderstood.
నీవు అపార్థం చేసుకోబడినప్పుడు.
You feel disturbed.
నీవు కలత చెందినప్పుడు.
Then you have to say, I can't see the face of Jesus there yet.
అప్పుడు నీవు ఈ విధంగా చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖము ఇంకా ప్రతిబింబించబడలేదు.
I got to stay in the fire some more.
నాకు ఇంకా కొంచెం అగ్ని కావాలి.
When the time comes, when you are misunderstood.
అప్పుడు సమయం వస్తుంది, నీవు ఇంకొంచెం అపార్థం చేసుకోబడతావు.
You are cheerful and you say, praise the Lord.
అప్పుడు నీవు సంతోషంగా ఉండి దేవునికి స్తుతులని చెప్తావు.
Now the face of Jesus has come.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖము ఏర్పరచబడింది.
That in every trial.
అదే విధంగా ప్రతి శ్రమలో కూడా.
Till the face of Jesus comes forth.
యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపము ఏర్పరచబడే వరకు కూడా అక్కడే ఉండు.
The Lord says in verse 6.
6వ వచనములో ప్రభు చెప్పాడు.
I am the Lord, I don't change.
యెహోవానైన నేను మార్పు లేని వాడను.
You know, some people think that by the end of the Old Testament God has changed, in the New Testament he's another God.
కొంతమంది అనుకుంటారు పాత నిబంధన అయిపోయి క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు మారిపోయాడు, ఈయన వేరొక దేవుడు అనుకుంటారు.
Very strict in the Old Testament, now he's become very kind, like a grandfather.
పాత నిబంధనలు అయితే ఎంతో కఠినంగా ఉండేవాడు, ఇప్పుడైతే ఎంతో కనికరం కలిగిన తాత వలె ఉన్నాడు.
He was a judge in the Old Testament, he's a grandfather in the New Testament.
పాత నిబంధనలో అయితే ఒక న్యాయమూర్తి వలె ఉన్నాడు, కృత నిబంధనలో అయితే ఒక తాత వలె ఉన్నాడు.
No.
లేదు.
He was a father then and he is a father now.
అప్పుడు కూడా ఆయన తండ్రి వలె ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆయన తండ్రి వలె ఉన్నాడు.
He was a strict kind father then and he is a strict kind father now.
అప్పుడు కూడా ఆయన కఠినంగా ఉండి కనికరం కలిగిన తండ్రే, ఇప్పుడు కూడా ఆయన కఠినంగా ఉండి కనికరం గల తండ్రే.
We know him as a father only now.
ఒకే ఒక విషయం ఏమిటంటే ఆయన్ను తండ్రి అని మనం ఇప్పుడే తెలుసుకోగలము.
That's why in the last page of the Old Testament he's written these words, I do not change.
అందుకే పాత నిబంధనలోని చివరి పేజీలో ఈ విధంగా వ్రాయబడింది, నేను మార్పు లేని వాడను.
The same God who hated sin in the Old Testament hates sin in the New Testament.
పాత నిబంధనలో పాపమును ద్వేషించిన ఆ దేవుడే కృత నిబంధనలో కూడా పాపమును ద్వేషిస్తూ ఉన్నాడు.
Same God who was merciful and compassionate in the Old Testament is merciful and compassionate now.
పాత నిబంధనలో దయ చూపించి కనికరం కలిగిన ఆ దేవుడే ఇప్పుడు కూడా దయ చూపించి కనికరం కలిగి ఉన్నాడు.
Jesus quoted those Old Testament verses. The Lord says, I desire compassion, not sacrifice.
నేను కనికరమునే గాని బలిని కోరట్లేదని యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలోని వాక్యం చూపించారు.
Not a New Testament verse Jesus quoted.
కృత నిబంధనలోని వాక్యమును కాదు యేసుక్రీస్తు ప్రభువు చూపించింది.
God doesn't change.
దేవుడు మార్పు లేనివాడు.
And then he talks about offerings.
ఆ తర్వాత ఆయన బలులు అర్పించడం గురించి చెప్పాడు.
The favorite passage of most pastors.
అనేక మంది పాస్టర్లకు ఇది ఎంతో ఇష్టమైన వాక్య భాగం.
You have robbed God of offering.
దేవుని యొక్క ప్రతిష్ఠార్పణలను మీరు దొంగిలించారు.
Bring your tithes into the storehouse.
మీ పదవ భాగమును నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి.
I will pour you out a blessing, there won't be room enough to receive it.
అప్పుడు నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదును.
Curse to the curse because you're robbing me.
మీరు నన్ను దొంగిలిస్తున్నారు కాబట్టి మీరు శపించబడిన వారిలో శపించబడిన వారుగా ఉందరు.
This was true in the Old Testament.
పాత నిబంధనలో ఇది నిజమే.
Because the Levites didn't have any job.
ఎందుకంటే లేవీయులకు ఎటువంటి ఉద్యోగం ఉండేది కాదు, పని ఉండేది కాదు.
They had no income. They had no property.
వారికి ఎటువంటి ఆదాయం ఉండేది కాదు, ఎటువంటి ఆస్తులు ఉండేవి కావు.
Everybody is a farmer those days and if you don't have any lands how can you plow the field?
ఆ రోజుల్లో ఎవరైనా వ్యవసాయదారుడు ఉన్నట్లయితే పొలాలు లేకపోతే ఏ విధంగా పండించుకుంటాడు?
The Lord told the Levites you must have no property.
దేవుడే చెప్పాడు లేవీయులకు మీరు ఎటువంటి ఆస్తిని కలిగి ఉండకూడదని.
Devote all your time to serve me.
మీ సమయం అంతటిని కూడా నన్ను సేవించట్లోనే మీరు గడపాలని.
And the other 11 tribes will give you 10% of their income.
ఆ మిగిలిన 11 గోత్రముల వారు వారి ఆదాయములో 10వ భాగమును మీకు ఇస్తారు.
10% of their grain and their vegetables and their fruit and everything.
వారి ధాన్యముల్లో ఫలముల్లో ప్రతి వాటిలో కూడా 10వ భాగమును ఇస్తారు.
All of them 10 11 tribes give you 10%.
ఆ మిగిలిన 11 గోత్రముల వారు కూడా ఆ 10వ భాగమును ఇస్తారు.
You'll get 110% of what others have.
వేరే వారు ఏమి కలిగి ఉన్నారో దానిలో 110% మీరు కలిగి ఉంటారు.
10% more.
ఇంకా 10% ఎక్కువ.
That will be enough for your family.
అది మీ కుటుంబమునకు సరిపోతుంది.
The Lord made it equal.
దేవుడు వారిని సమానంగా చేశాడు.
Today, pastors are not like that. Most of them own houses and lands and everything.
కానీ ఈనాడు పాస్టర్లు ఆ విధంగా లేరు. వారిలో అనేక మంది ఆస్తులను కలిగి ఉన్నారు, ఇళ్లను కలిగి ఉన్నారు.
It's not, they're not like the Levites. This verse doesn't apply to pastors.
వారు లేవీల వలె లేరు. ఈ వచనము పాస్టర్లకు అన్వయించబడదు.
Deception when they use this verse.
వారు ఈ వచనమును వాడుకొనుట మోసము.
Fundamental condition of a Levite was that he didn't have any property.
ఒక లేవీయుడు కొండవలసిన ప్రాథమిక అర్హత ఏమిటంటే అతడు ఎటువంటి ఆస్తులను కలిగి ఉండకూడదు.
That's why he needed the tithe of the grounds because that's how he eats in his family.
అందుకే భూమిలో పండిన పంటలో 10% అతనికి ఇవ్వాలి. ఆ విధంగా వారి కుటుంబం పోషించబడుతుంది.
And if they didn't give that tithe to the Levites, how could they live and how could the Levites serve in the temple?
ఒకవేళ ఆ 10వ భాగము లేవీయులకు ఇవ్వనట్లయితే వారు ఏ విధంగా జీవిస్తారు, ఏ విధంగా వారు ఆలయంలో పనిచేస్తారు?
How should a person serve the Lord today?
ఈ రోజు ఒక వ్యక్తి దేవుణ్ణి ఏ విధంగా సేవించాలి?
Jesus never told anybody to give tithes to his apostles.
యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి కూడా తన అపోస్తలులకి 10% ఇవ్వమని చెప్పలేదు.
Did say that we can live of the gospel.
సువార్త చెప్పువాడు సువార్త వలన బ్రతకొచ్చని ఆయన చెప్పాడు.
We must trust God like Jesus and the apostles did.
యేసుక్రీస్తు ప్రభు మరియు అపోస్తలులు చేసినట్లుగా మనం దేవుని యందు నమ్మకించాలి.
Heavenly Father will provide our need. Never tell anybody.
మన పరలోకపు తండ్రి మన అవసరాలను తీరుస్తాడు. మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు.
I've served the Lord for 40 years full time.
పూర్తి కాలపు పనివానిగా 40 సంవత్సరాలు నేను దేవుని సేవ చేశాను.
I told anybody my needs. In our churches, in 30 years we've run churches, we've never told anybody our needs.
నా అవసరాలను నేను ఎవరికీ చెప్పలేదు. 30 సంవత్సరాలు మా సంఘములను మేము నిర్వహించాము. మా అవసరాలు మేము ఎవరికీ చెప్పలేదు.
We don't take an offering, we don't ask people for tithes.
మేము ఎప్పుడు కానుకలు పట్టలేదు. ఎవరిని దశంభాగంలో ఇవ్వమని అడగలేదు.
We don't send reports, photographs, nothing.
మేము ఎటువంటి నివేదికలు పంపించలేదు. ఎటువంటి ఫోటోలు పంపించలేదు.
God provides our needs.
దేవుడే మా అవసరాలను తీర్చాడు.
That's how God honors us if we honor him.
ఆ విధంగా ఆయనను మనం గణపరిచినట్లయితే మనల్ని ఆయన గణపరుస్తాడు.
The windows of heaven are always open over us.
అప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయన ఆకాశపు వాకిండ్లను విప్పి మనల్ని దీవిస్తాడు.
Not because of a tithe. We give our bodies to him.
మనం ఆయనకు దశంభాగం ఇచ్చినప్పుడు కాదు, కానీ మన శరీరములను ఆయనకు అప్పగించుకున్నప్పుడు.
In the Old Testament, it was 10% of your money.
పాత నిబంధనలు అయితే నీ డబ్బులు 10%.
In the New Testament, Romans 12:1 says, God says, give me your body.
అదే కృత నిబంధనలు అయితే రోమా 12:1 లో దేవుడు చెప్తున్నాడు, నీ శరీరమును అప్పగించుకోమని.
It is easier.
ఏది సులువు?
Supposing you get 10,000 rupees a month.
ఉదాహరణకు నెలకు నీకు 10,000 వస్తున్నట్లయితే.
It is easier to give 1,000 rupees to God.
దేవునికి 1,000 రూపాయలు ఇవ్వటం సులువేనా?
Or to say like this, Lord, I'll never use my eyes at any time throughout this month except for you.
లేక ఈ విధంగా చెప్పొచ్చు, దేవా నా కన్నులను నీ కొరకు కాక నేను ఇంకా వేటి కొరకు వాడను అని చెప్పడం సులువ.
I'll never say anything with my tongue which will displease you throughout this month.
ఈ నెలంతట్లో కూడా నిన్ను బాధ పెట్టే మాట నా నాలుకతో ఒక్క మాట కూడా మాట్లాడను.
Never do anything with my hands that displeases you.
నిన్ను బాధ పెట్టే పని నా చేతులతో ఒక్క పని కూడా చేయను.
I tell you, it's much easier to give 1,000 rupees.
నేను చెప్తున్నాను 1,000 రూపాయలు ఇవ్వటమే సులువు.
That's why people emphasize the tithe.
అందుకే ప్రజలు దశంభాగం గురించి నొక్కి చెప్తుంటారు.
God wants your body today.
కానీ ఈనాడు దేవునికి నీ శరీరం కావాలి.
God wants all nations to see in verse 12 the church is a delightful place.
సంఘము ఆనందకరమైన ప్రదేశమని సమస్త దేశములు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు 12వ వచనం.
Complaint is this. It is you people say it's so difficult to serve God.
ఇంకొక ఫిర్యాదు ఏమిటంటే 14వ వచనంలో దేవుని సేవ చేయటం ఎంతో కష్టం అని వాళ్ళు అనుకుంటున్నారు.
I tell you, 40 years after serving God, it's such a delight to serve the Lord.
40 సంవత్సరములు దేవుని సేవ చేసిన తర్వాత నేను చెప్తున్నాను, దేవుని సేవ చేయటం ఎంతో సంతోషం.
It says in verse 16 to 18.
ఇక్కడ 16 నుండి 18 వచనాల్లో చెప్పబడింది.
God has written a book of remembrance.
దేవుడు జ్ఞాపకార్థ గ్రంథమును ఒకటి రాశాడు.
For those who fear him.
ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో.
Who are concerned about his name.
ఎవరైతే ఆయన నామం గురించి పట్టింపు కలిగి ఉంటారో.
అండ్ హూ టాక్ టు వన్ అనదర్ అబౌట్ హిమ్.
మరియు ఆయన గురించి ఒకరికొకరు ఎవరైతే బోధించుకుంటారో.
హీ సేస్ ఇన్ ద డే వెన్ ఐ కమ్ బ్యాక్ ఐ విల్ గ్యాదర్ దీస్ పీపుల్ టుగెదర్.
నేను మరలా వచ్చినప్పుడు వీరందరినీ నేను సమకూరుస్తాను.
అండ్ దే విల్ బి మై ఓన్ స్పెషల్ ట్రెజర్.
మరియు వాళ్ళందరూ కూడా నా స్వకీయ సంపాద్యమై ఉంటారు.
అండ్ ఐ విల్ స్పేర్ దెమ్ యాజ్ ఎ మ్యాన్ స్పేర్స్ హిస్ ఓన్ సన్.
తండ్రి తన కుమారుణ్ణి కనికరించినట్లుగా నేను వారిని కనికరిస్తాను.
Says only in that day you'll be able to distinguish who is really serving the Lord and who is not serving the Lord.
కేవలం ఆ రోజు మాత్రమే నిజంగా ఎవరు దేవుని సేవించారు ఎవరు దేవుని సేవించలేదో మీకు తెలుస్తుందని చెప్పాడు.
Today you think a lot of people are serving the Lord.
ఈ రోజు మీరు అనుకోవచ్చు చాలా మంది దేవుని సేవ చేస్తున్నారని.
But a lot of people are not really serving the Lord.
కానీ చాలా మంది నిజానికి దేవుని సేవ చేయట్లేదు.
They're serving themselves.
వారిని వారే సేవించుకుంటున్నారు.
That day you'll be able to see who serves the Lord and who doesn't serve the Lord.
దేవుని సేవించేవారెవరో ఆయన్ని సేవించిన వారెవరో మీరు ఆ రోజు కనుగొందరు.
This is more than the book of life.
ఇది జీవ గ్రంథం కంటే కూడా ఎక్కువైనది.
Life is only whether you're born again or not.
జీవ గ్రంథంలో నీవు నూతనముగా జన్మించావా లేదా అని ఉంటుంది.
Book of remembrance where it's for those who speak godly things and who fear God.
కానీ జ్ఞాపకార్థ గ్రంథంలోనైతే ఎవరైతే దైవికమైన మాటలు మాట్లాడుతూ ఉంటారో మరియు ఎవరైతే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటారో వారి గురించి వ్రాయబడి ఉంటుంది.
Very few people's names are here whose names are in the book of life.
జీవ గ్రంథంలో ఉన్న పేర్లన్నీ ఇందులో ఉండవు, చాలా తక్కువ పేర్లు ఉంటాయి.
In chapter 4 he speaks about the day coming when the wicked will be judged.
4వ అధ్యాయంలో ఒక దినము వస్తున్నది, దుర్మార్గులందరూ కూడా తీర్పు తీర్చబడతారు.
It will be like burning like a furnace.
వాళ్ళు కొలిమి కాలినట్లు కాలిపోతారు.
For those who fear God's name,
కానీ ఎవరైతే దేవుని నామందు భయభక్తులు కలిగి ఉంటారో,
through the Son of righteousness Jesus Christ will arise.
వారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు, యేసుక్రీస్తు ప్రభు.
And the wicked will be trodden down.
మరియు దుర్మార్గులు పాదముల క్రింద దూళ్ళు వలె ఉంటారు.
Satan will be crushed under your feet.
సాతాను మీ పాదముల క్రింద చితక త్రొక్కించబడతాడు.
We look forward to that day.
ఆ రోజును చూస్తూ మనం జీవిద్దాం.
Christ will come like the sun rising.
ఉదయించు సూర్యుని వలె క్రీస్తు వస్తాడు.
With healing in its wing.
ఆయన రెక్కల కింద స్వస్థత కలుగజేసుకుని వస్తాడు.
With joy.
ఆనందముతో గంతులు వేయనట్లు గంతులు వేయుదురు.
Then the closing verses.
ముగింపు మాటలు.
Verses 4 to 6.
4 నుండి 6 వచనాలు.
Still under the old covenant.
ఇంకా పాత నిబంధన కిందే ఉంది.
He reminds them about Moses and Elijah.
మరియు ఆయన మోషే గురించి ఏలియా గురించి జ్ఞాపకం చేస్తున్నాడు.
Great prophets in the Old Testament.
పాత నిబంధనలోని గొప్ప ప్రవక్తలు.
Remember the law of Moses, he says.
మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును జ్ఞాపకం చేసుకొనుడి.
You have to remember that until the day of Pentecost when the new covenant was established.
పెంతికొస్త దినమున కొత్త నిబంధన ఏర్పరచబడే వరకు కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి.
Then he says, before the coming of the Lord, Elijah the prophet will come.
యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు ప్రవక్త యొక్క వెలుగు వచ్చును.
And that was John the Baptist.
అదే బాప్తిసం ఇచ్చే యోహాను.
He was sent in the spirit of Elijah.
ఏలియా ఆత్మతో ఆయన పంపించబడ్డాడు.
The angel told Zechariah that.
జకర్యాకు దేవదూత చెప్పాడు.
But they didn't accept him.
కాని వారు ఆయన అంగీకరించలేదు.
Jesus said, if you accept him, then he is Elijah.
మీరు అంగీకరిస్తే ఆయన ఏలియా.
But they didn't accept.
కాని వారు అంగీకరించలేదు.
So God is going to send someone in the spirit of Elijah before the second coming of Christ.
Kanuka Eliya yokka aatmato Christ yokka rendo raakadu mundu devudu marokarnu pampistadu.
Who is that?
Evaratadu.
It is the church, this one new man.
Ade sangamu oka nootana purushudu.
It's not one individual human being. It's a body.
Atadu oka vyakti kaadu oka shariramu.
Church is going to be the Elijah of the last day.
Sangamu ancha dinamullo Eliya vale untundi.
The church is going to be the John the Baptist that is the forerunner for the second coming of Christ.
Sangamu baptismichi Yohanu vale mundu trovanu siddhaparchadanlaga untundi rendo raakadaku munduga.
There is no individual now who is some great prophet.
Ippude edo okka goppa pravakta vale undadu.
Church is the prophet.
Sangame aa pravakta.
And together different functions in the body.
Andaru kalisi oka shariramulo vividh rakala paricharyalu untayi.
Together
kaani andaru kalisi
church is to prepare people for the coming of Jesus Christ.
క్రీస్తు యొక్క రాకడకు ప్రజలను సంఘము సిద్ధపరచాలి.
The message of repentance.
మారు మనసు అనే సందేశంతో.
Valleys to be lifted up, the mountains to be brought low.
లోయలు పోడ్చబడాలి, కొండలు సమం చేయబడాలి.
Crooked places to be made straight.
వంకర మార్గములు సరిగా అవ్వాలి.
Rough places to be made smooth.
గరుకైన ప్రాంతములు నున్నగా చేయబడాలి.
All flesh to see the salvation of the Lord.
సర్వ శరీరులు దేవుని యొక్క రక్షణను చూడాలి.
We have to prepare people.
దాని కొరకు మనము ప్రజలను సిద్ధపరచాలి.
And one more thing Elijah is going to do.
ఏలియా చేయబోయే మరొక కార్యం ఏమిటంటే,
he is going to restore family relationship.
కుటుంబ సంబంధాలను మరలా తిరిగి సమకూరుస్తాడు.
Fathers and children are being separated in our day.
మన దినముల్లో తండ్రులు కుమారులు ప్రత్యేకపరచబడ్డారు.
Oh, we can see that all over.
అన్ని చోట్ల మనం దాన్ని చూస్తూ ఉన్నాం.
Children don't respect their parents.
పిల్లలు వారి తల్లిదండ్రులను గౌరవించరు.
Young people don't respect older people.
చిన్నవారు పెద్దవారిని గౌరవించరు.
The spirit of Elijah is going to bring fathers and children back together again.
కాని ఏలియా యొక్క ఆత్మ తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.
Who has to take the initiative in this?
మరి దీనిలో ఎవరు చొరవ తీసుకోవాలి?
The child or the father?
పిల్లల తండ్రి.
Was it God or man who took the initiative in restoring the relationship?
సంబంధాన్ని మెరుగుపరచుకోవటానికి మొట్టమొదట చొరవ చూపింది దేవుడా మానవుడా?
God. So the father has to take the first step.
దేవుడు కాబట్టి తండ్రే మొట్టమొదటి మెట్టు తీసుకోవాలి.
Says first the fathers to the children, then it says children to the father.
అందుకే మొట్టమొదట ఇక్కడ చెప్పబడింది తండ్రుల హృదయములు పిల్లల తట్టు, ఆ తర్వాత పిల్లల హృదయములు తండ్రుల తట్టు.
Family life is so much emphasized in Malachi.
మలాకీలో కుటుంబ జీవితం ఎంతో నొక్కి చెప్పబడింది.
Earlier with your wife and children.
ఇంతకు మునుపు మనము భార్య గురించి పిల్లల గురించి చూసాం.
Here fathers to the children.
ఇక్కడ తండ్రులు పిల్లల గురించి చూస్తున్నాం.
If you don't do that, if you don't respond to this, I will come and smite the land with a curse.
ఒకవేళ మీరు దీన్ని చేయనట్లయితే నేను వచ్చి దేశమును శపిస్తాను.
Last word in the new Old Testament.
పాత నిబంధనలోని చివరి మాట.
Is curse.
శాపము.
And the last word in the New Testament.
కొత్త నిబంధనలోని చివరి మాట.
Grace of the Lord Jesus be with all.
ప్రభువైన యేసు క్రీస్తు కృప అందరికీ తోడైండును గాక.
See the difference.
తేడా చూడండి.
Curse.
శాపము.
That curse fell on Christ.
ఆ శాపమే యేసు క్రీస్తు ప్రభు మీద పడింది.
What a wonderful study we have had through the Old Testament, starting with Genesis.
పాత నిబంధనలో ఆది కాండం నుండి మొదలుపెట్టి మనము ఎంత అద్భుతమైన అధ్యయనములను కలిగి ఉన్నాం.
I hope you in these 70 sessions how every book has got a message for our time.
ఈ 70 అధ్యయనముల్లో కూడా ప్రతి పుస్తకములో కూడా ఈనాడు మనకు కావాల్సిన సందేశం ఉందని మీరు చూశారని నేను అనుకుంటున్నాను.
Given you a little taste.
నేను కేవలం మీకు కొద్దిగా రుచి చూపించాను.
యు మెడిటేట్ మోర్ ఆన్ దీస్ బుక్స్ యువర్ సెల్ఫ్.
మీ అంతటా మీరే ఈ పుస్తకములను ధ్యానించినట్లయితే
యు గెట్ అ లాట్ మోర్ రిచెస్ అవుట్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్.
ఈ పాత నిబంధన నుండి మీరు ఇంకా ఎంతో సమృద్ధిని పొందుతారు.
గాడ్స్ వర్డ్.
ఇది దేవుని వాక్యము.
ఆల్ స్క్రిప్చర్ ఇన్స్పైర్డ్ బై గాడ్.
లేఖనములన్నీ కూడా దేవుని చేత ప్రేరేపించబడ్డాయి.
కంప్లీట్ ఇన్ యువర్ క్యారెక్టర్ లైక్ క్రైస్ట్.
నువ్వు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి పూర్తిగా మారే వరకు.
Equip you for an effective ministry to build this church.
మరియు నీవు అద్భుతమైన పరిచర్య కలిగి ఉండి సంఘమును నిర్మించునట్లుగా.
God bless you richly.
దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.
Amen.
Amen.